हरि ओम। गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अनंत शक्ति संपन्न ममलं कालवेदिनं वंदे काली प्रसादं मत्कामितार्धप्रदं गुरुं सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि धियो यानः प्रचोदयात्। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। राम नाम मौन ధ్యాన శిబిరం అసలు మొట్టమొదటి మనం పెట్టుకున్న పేరు. ఇవాళ నాలుగవ రోజులోకి పూర్తి చేసుకోబోతున్నాం. ఈ నాలుగవటువంటిది ఎంత విశిష్టమైనది అన్నటువంటిది నిన్న చాలా విపులంగా మనకి సోదరులైనటువంటి ఆచార్య అశోక్ ప్రసాద్ వారు మనకి చెప్పారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న విషయం చెప్పారు వారు. అధ అంటే ఏంటి అంటే తర్వాత అని, లేదు మంగళ వాచకం అని చెప్తూ, అంటే దేని తర్వాత మనకి బ్రహ్మ జిజ్ఞాస అనేటటువంటిది మనం చేసుకోవచ్చు అనేది చెప్తూ వారు ఎంతో చక్కగా సాధన చతుర్థయ సంపత్తిని గురించి చెప్పారు. ఆ తర్వాత అమ్మ దానిని మళ్ళీ రిపీట్ చేశారు. అమ్మ రిపీట్ చేయడం కాదండి, మన అందరం ప్రతిరోజు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అయితే మన సాధన చేసే సంపత్తి ఉందా లేదా అని సందేహం వద్దు. ఎందుకంటే మొట్టమొదటిదైనటువంటి సత్యాసత్య వస్తు వివేకము నిత్య అనిత్య వస్తు వివేకము అనేటటువంటివి మనకి వాటి పేర్లు తెలియకపోయినా మనం ఆశ్రయించినది సత్యవస్తువునే కదా. గురుమూర్తిని ఎలా ఆశ్రయించామో మనకు తెలియదు. ఆత్మే జ్ఞాతురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాలుగు విధాలుగా మనం వారిని ఆశ్రయించవచ్చు అని భగవంతుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. ఏమని, ఆత్మలమే రావచ్చు. ఒక నాటతోటి మనకి ఒక ఆర్తితోటి వారి దగ్గరికి వచ్చాం, కానీ మన ఆర్తిని తీర్చాం. తీర్చేసరికి దాని మీద మనకి ఏమైంది, నమ్మకం. ఆ నమ్మకం వల్ల ఎక్కడికి తీసుకెళ్ళింది మనని, మీరు సాక్షాత్తు దేవుడే సుమా అని చెప్పి మనకి ఒక స్ఫురణ. అంటే ఏంటి, తస్మాత్ తతిదాత మాత్రం ఒక చిన్న మెరుపు తీగలాగా మనలో కల్పించారు వారు. అయితే గురుమూర్తి మనకి కావాలంటే క్షణంలో అక్కడ మనం జ్ఞానదేవుడు కథలో చదివినట్టుగా దినపోటు చేత ఆయన వేదాలు పడిపోయారు అండి. అంతేకాకుండా ఒక 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 పెద్దలు గీతను దాటించి 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 ద్విజుడుగా చేసి బ్రాహ్మణుడిగా ఆయన చేత వేదం పలికించాడు. అప్పుడు అంటే గురుమూర్తి తలుచుకుంటే చెయ్యలేని దగ్గర ఏమీ లేదు. మనకి క్షణంలో వారు మనకి ఆత్మ సాక్షాత్కార అనుభవాన్ని ప్రసాదిస్తున్నారు. కానీ అది ఎంతసేపు అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మరి భగవద్గీతలో మనం చదివామండి, స్వామివారు విభూతి యోగం అంతా చెప్పారు. నిన్న నా అమ్మ వాళ్ళు పొద్దున్న నిన్న నా చెప్పారు, ఇదంతా నా విభూతే, ఇదంతా భగవంతుడి యొక్క విభూతి అని చెప్పారు. మరి విభూతి అనేటువంటి అంటే ఏంటి? ఐశ్వర్యం. ఆయన బంగారం మనందరం నగలు, సృష్టింత నగలు అని చెప్తున్నారు. అది మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? నేను అరవాలి గొంతు రావట్లే. ఓకే, ఎక్కడున్నాను? మరి కనుక ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే, గురుమూర్తి మనకు ఆ అనుభవాన్ని క్షణంలో కలిగిస్తాడు. అర్జునుడికి ఏమని చెప్పాడు భగవంతుడు, ముందర యుద్ధం చేయడానికి కింద పడేసి కూర్చున్న వాడిని లేపవలసి వస్తుంది. లేపవలసి వచ్చినప్పుడు ఆయన సాంఖ్యయోగంలో మొత్తం అంతా చెప్పుకొచ్చాడు. నాయన నీకు అన్ని నేను చెప్తాను అని అన్ని ఒక నక్షల్లో చెప్పినట్టుగా 72 శ్లోకాల్లో సాంఖ్యయోగంలో అంతా చెప్పాడు ఆయన. కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఇంకా ఒకటేటంటే భక్తి యోగం, అన్ని చెప్పాడు ఆయన. అయితే చెప్పాక కూడా ఇంకా ఆయనకి తెలుసు మనకి మన జిజ్ఞాస ఎంతవరకు ఉంది, తీరిందా లేదా అనే విషయం వారికి తెలుసు. కాబట్టి ఇంకా విధంగా కర్మయోగం గురించి చెప్పారు. ఆ తర్వాత కర్మ సన్యాసం, జ్ఞానయోగం, ఒకటేంటంటే అన్ని చెప్పేశారు. ఫైనల్ గా 10వ అధ్యాయం వచ్చేసరికి విభూతి యోగం చెప్పారు. విభూతి యోగం చెప్తూ ఆయన ఏమని చెప్పారండి, మానవ మనుష్యుల్లో నేను పాటవుల్లో నేను ధనం చేయండి అన్నారు. శ్రోత సామర్థి జాహ్నవి అన్నారు. నదులలో నేను గంగా నదిని అన్నారు. స్థావరాణం హిమాలయ, స్థావరాలలో హిమాలయాన్ని అన్నారు. అలా ఒక్కొక్కటి ఏంటి ఈ సృష్టిలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అన్ని కేటగిరీస్ చెప్పారు. ఋషులు అని చెప్పారు, రాజులు చెప్పారు, రాజుల్ని చెప్పారు, మునులు చెప్పారు. ఒకటేంటండి సర్పాలు చెప్పారు, సర్పానామస్తు వాసుకి, ఇలాగ ఒక్కటి అన్ని చెప్పు 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 చెప్పి చివరికి ఒక్కటి ఏమనండి, యద్యభూతి మన సత్వం ఇదంతా నా విభూతి, మమ తేజ అంశం ఇదంతా ఉన్నది, దానివల్ల ఇదంతా సంభవించని పక్కనకొచ్చినట్టు చెప్తాడు. అయినా కూడా ఇంకా నమ్మకం కలపక మన అర్జునుడు, అర్జునుడు అంటూ ఎవరో కాదండి, జీవుడు మననే, మనకి రిప్రజెంటేటివ్ అక్కడ అర్జునుడు. ఈ అర్జునుడు చేత అడిగాడు అన్నమాట, ఏమని మరి నిజమే ఇదంతా నువ్వే నువ్వే నేను చూడలేకపోతున్నాను కదా అంటే, ఆయన అంటాడు నువ్వు నీ కళ్ళతో నువ్వు చూడలేవు, అందుకని నీకు దివ్య చక్షువుల్ని ఇస్తాను చూడు అని తన దృష్టిని ఆయనకి ఇచ్చాడు. దివ్య చక్షువులంటే ఎక్కడి నుంచో ఊడు అక్కడ పడేలా తన చక్షువుల్ని ఆయనకిచ్చాడు. టెంపరీగా, పర్మనెంట్ గా ఏమి ఇవ్వాల, అది మనం గుర్తుంచుకోవాలి. అది ఇచ్చి చూపెట్టాడు. అప్పుడు నా ఆయన కళ్ళతోటి మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్నది, ఆయన కళ్ళు చూస్తున్నాయి ఇక్కడ, ఈ కళ్ళు చూస్తున్నా. ఆయన ఒక్క గంట సేపు ఇచ్చాడు అనుకుందాం, పోతే మా ఆయన కళ్ళని మనకి చూసామంటాను. ఆయనలో అందరూ వస్తున్నారు, ఆయనలోనే అందరూ చచ్చిపోతున్నారు, ఇది అది ఒకటేంటండి ఎటు జట్టు అన్ని చూసేసాడు. చూసేసాక అది బాబాయ్ భయపడిపోయాడు, ఇంకా చాలు బాబు నాకు ఇంకేం వద్దు నేను ఉపసంహరించుకోవాలి, నీకు ముందు వైపు నమస్కారం చేస్తాను, వెనకాల నుంచి నమస్కారం చేస్తాను, పృష్ఠవస్తే నమోస్తితే సర్వమేవ సర్వ అని ఇవన్నీ దూరం మనం పెట్టాడు. పెట్టేటట్టి ఆయన ఒక్కటే చెప్పాడు, దృష్టి ఏదో మానుషం రూపం తమ సౌమ్యం జనార్దన. ఓ జనార్దన, నీ యొక్క సౌమ్య రూపమైనటువంటి మనుష్య రూపం నాకు చూపెట్టవయ్యా, నేను ఇదంతా చూడలేకుండా నన్ను క్షమించు అన్నీ చెప్పేశాడు. అయిపోయింది, ఆయన ఉపసంహరించేసుకున్నాడు. ఎవరు? మన స్వామి వారు వారి ప్రసాదించిన దృష్టి ఏదైతే ఉందో అది వారు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్నాక మళ్ళీ యథాప్రకారం ఈయన లైన్లోకి వచ్చేసాడు. మళ్ళీ ఇంకా తర్వాత మిగతావన్నీ చెప్పారనుకోండి. అయితే ఇక్కడ గురుమూర్తి ప్రసాదించినటువంటి ఆ యొక్క దివ్య వరము అది పర్మనెంట్ చేసుకున్నాడా అర్జునుడు? ఎక్కడ చేసుకున్నాడు? చేసుకునింటే తన కొడుకు చెప్పిపోయినప్పుడు ఏది బాబా నన్ను అలా బయట తీసుకెళ్ళిపోయావు, నేను లేకుండా చేసి సైతం చెప్పడానికి ఏమండి, నన్నేమో నా కొడుకు దగ్గర నేను రక్షణ చేసుకోకుండా ఏంటి కొడుకు నువ్వు ఏడుస్తున్నావు? అవును, నా అభిమన్యుడు నా కొడుకు కదా, చచ్చిపోయాడు కదా, చెప్పిందంతా ఏమైంది, చూపెట్టినటువంటి విషరూపం ఎంత తప్పడ ఫలించలేదు. ఇది మనం దాన్ని ఏమంటారంటే అన్వయస్గా దీన్ని ఆలోచించారు. గురుమూర్తి గారు అనుభవం దానిని మనం శ్రద్ధ చూపి దానిని పర్మనెంట్ అది తెలియదు అని అక్కడ యుద్ధ సమయం అది, ఆయనకి అక్కడ యుద్ధంలో టైం లేదు అర్జునుడికి దాన్ని అంతా మననం చేసుకోవడానికి. కానీ మనం అనేక సార్లు విన్నాం, నిజమైనటువంటి శ్రవణం చేసేటప్పుడే మనన నిధిధ్యాసలు కూడా జరగదు, జరిగిపోతాయి కూడా. మనకు ఆ శ్రద్ధే ఉంటే నిన్న చెప్పినటువంటి సాధన చతుర్థ సంపత్తిలో సమాజ సంపత్తిలో శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర, అక్కడ తత్పరత ఉండాలి. సమ్యతే గృహ ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇవి ఉంటేనే అక్కడ మనకి అక్కడ గురుమూర్తి చెప్పిన బోధగారు చూపించిన ఆ లీల గారు మనం దానిని పర్మనెంట్ చేసుకోవచ్చు. ఇది మీకు నేను పరాశర ప్రసాద్ వారు స్వయంగా వారి యొక్క అనుభూతిని చెప్పారు, వారికి ఒక చక్కటి అనుభూతిని ఇచ్చారు స్వామివారు గురుమూర్తి బాబుజీ ఇస్తే ఈయన చాలా ఆనందపడ్డారు. పడితే ఆయన చెప్పారు, చూడు ఇది నీకు శాంపుల్ స్వీట్ గా ఇచ్చాను, దీనిని నువ్వు పర్మనెంట్ చేసుకో. మనం స్వగృహాస్తి అక్కడికి వెళ్తాం, ఏదైతే శాంపుల్ ఇవ్వండి చూస్తా అంటాం, ఇలా నోట్లో వేసుకుంటాం ఆ బాగుంటుంది. అదేవిధంగా గురుమూర్తి మనకి శాంపుల్ చూపెడుతున్నారు వారి యొక్క దివ్యత్వ, దానిని మనం పర్మనెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నారు గురు వాజ్ఞాపారు. గురుమూర్తి చెప్పినట్టు గురుమూర్తి చెప్పింది ఎప్పుడూ మనం మననం చేసుకుంటూ ఉంటారు. ఆ మననం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వారు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానిని మనం మనస్సొత్తుగా చేసుకోగలుగుతున్నాం. గురుమూర్తి ఒక్కటే దానిపై ధ్యాస, ఏంటో ధ్యాస అంటే త్వమేదాను అనేటటువంటిది వారు మనకి బోధ చేస్తున్నారు. రెండున్నాయా, నువ్వు నేను ఒకటే తెలుసా అన్నారు. అవును బాబు, నువ్వు నేను ఒకటే తెలుసా, ఈ విషయం మీ ఉద్దేశంలో నేను వేరేమా, నాకు ఒకటే అన్నారు. ఇది ఎందుకన్నారు, ఏది నేను మీనా బాబు అనేది మనమేను ఒకట, బాబు అనేది మాతాజీ అనేది నేను ఒకట, నేను ఒకటి కాదు ఎప్పుడు కాదు, ద్వైతం ద్వైతం. కానీ ఏ చైతన్యం అయితే సర్వ చైతన్యత్త సర్వ శరీరత్వ చైతన్య ప్రాతకోపు సర్వ శరీరత్వ సర్వ చేయదగినవాడు, చేయ బలహీనవాడు. మరి ఉపాసనలు ఎలా చేయాలి అంటే అనేక రకాలుగా చెప్పారు. నువ్వు మొదలు పెట్టావు, అసలు మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టావండి, అక్కడ వరకు వెళ్ళాలి, రోడ్డు వరకు వెళ్ళాలి, లైట్ పోయాం. అప్పుడు ఎవరో మీ బోటి వారు వచ్చి నాకు ఒక చిన్న టార్చ్ లైట్ ఇచ్చి పెన్ టార్చ్ వేసుకునేటప్పటి ఇక్కడ నుంచి రెండు పర్లాంటి దూరం గేటు చూస్తే ఇది ఇక్కడ ఒక గజం కూడా వెళ్ళక్కర్లేదు లైట్, నేను నాకు ఎలాగండి సరిపోతుంది ఇది అని అన్నాను అనుకోండి, ఏమంటారు? అమ్మా నువ్వు వేసుకుంటూ వెళ్ళు, నీకు కనిపిస్తూ ఉంటుంది మార్గం కదా. కనుక గురుమూర్తి మనకు కనిపిస్తూ అందించారు ఆ మార్గం, గురించలేని ప్రయత్నము ఆ మార్గమును గుణించలేను క్రోసులలో హరనామము ఆ దారిలో తప్పెము, హరనామము ఆ దారిలో తప్పెము. ఎక్కడ ప్రయాణము అని ఈ కీర్తన స్వామివారు పైన రెండో మూడో అంతస్తులో వాకి చేస్తూ అప్పుడు ఇంకా అక్కడ మన శివాలయం తయారవుతుంది. అప్పుడు అనేక శివకీర్తనలు మనకి శివుడు ఆధారంగా మనకి అనేక కీర్తనలు అందించారు. వారు చక్కగా ఆ యొక్క వస్త్ర ఒక చిన్న తెల్ల గుప్ప వేసుకుని దాంట్లో చిన్న బుక్ పెట్టుకునేవారు. ఆ బుక్ నాకు కూడా మరి ఆనందంగా ఉంటుంది కదండి. ఆ బుక్ ప్రాక్టికల్గా నాకు ఢిల్లీలో నారాయణ అన్నయ్య గారు చెబుల్లి బుల్లి బుక్స్ ఉంటాయి కదా, స్క్రిబ్లింగ్ టాక్స్, అది నేను రాస్తున్నాను. ఆయన అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటామండి, నా దగ్గర ఉన్నవి ఇచ్చేసా. అది పెట్టుకొని రోజు పాట రాసుకోవడం, చేతిలో పెట్టుకోవడం, బయటికి రావడం, చక్కగా పాడడం, ఇదంతా జరుగుతూ ఉండేదండి. జరుగుతుంటే ఇది రాశారన్నమాట. వారు చెప్తూ ఆ మార్గము గుణించలేని ప్రేతులను. ఏ మార్గం? ఎప్పుడో చచ్చిపోయాక మనం వెళ్ళే మార్గం కాదండి, మన సాధన మార్గం. మనం పుట్టినప్పటి నుంచి విడిపోయేంత వరకు లోపల జరిగే సాధన ఒక మార్గం ఉంది కదా. అది ఇన్ని రోజులు అది మైలు రాళ్ళు ఉన్నట్టుగానే మన మైలు రాళ్ళు ఎప్పుడొస్తుంది, మన మైల్ స్టోన్ ఐదేళ్లకి పెట్టి నడవాలి, మూడో కాదు ఏడాదికి ఏదో నడవాలను నా మూడో యొక్క ఒక పన్ను వస్తుందని దానిగా చెప్తారు పిల్లలకి, పీడియాట్రిక్స్ లో చెప్తారు మైల్ స్టోన్స్. ఇన్ని నెలలు వచ్చేసరికి పన్ను అవుతాడు, ఇన్ని నెలలు వచ్చేసరికి వారికి ఓ పన్ను వస్తుంది, ఇన్ని నెలలు వచ్చేసరికి మొత్తం పళ్ళు వస్తాయి, ఇన్ని నెలలు ఏ టైం వచ్చా మైస్టోన్ అక్కడ అనిపోతాం మనం. 60వ మైస్టోన్ వచ్చాక అయిపోయామంటే అదే విధంగా. కానీ ఇప్పుడు నేను ఇంత దూరం వెళ్తాను, ఇక్కడి నుంచి ఎక్కడ ఆడిపోయాం మనం, ఇక్కడి నుంచి కరెంటు పోయి ఎక్కడ మహాభయంకర అంధకార మత్తునదు అక్కడ హరనామము తోలువచ్చు చూపుతా. అది భయంకరమైన అజ్ఞాన అంధకారం, మామూలు అంధకారం. ఆ అజ్ఞానం అనే అంధకారంతో మనం నడిచేస్తున్నాం. అంటే ఏంటి, ఏమీ తెలియదు, మంచి చెడు తెలియని టైంలో మనం అలా వెళ్తూ ఉంటే మనకి గురునామం, గురు లక్ష్యార్థం అనే ఒక చిన్న జ్యోతి కార్పెట్ బ్యాటరీ లేదు మనకి ఇచ్చారు గురుదేవుడు. అందులో పవరెవరు, వారు మహాను తగ్గుతుంది మనకి ఇచ్చారండి. వారు జ్యోతి స్వరూపుడు, వారి పవర్ జ్యోతి స్వరూపుడు. ఆ పవర్ జ్యోతి నుంచి మనం ఇంకో జ్యోతి ఇప్పుడు ఆ జ్యోతి తేడా ఉందా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిద పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ ఈ మహామంత్రం. ఇది మనకు చెప్తోంది శాంతి మంత్రం. ఏమని అదహ అంటే అది ఏది అది అది అంటున్నాను. ఏది అది? పరమాత్మ అనుకో, దేవుడు అనుకో, చైతన్యం అనుకోని ఇష్టం. అది పూర్ణం, అది పరిపూర్ణమైనటువంటి వస్తువు. ఇది పూర్ణం, ఇది పూర్ణం, ఇది కూడా ఏది ఈ జగత్తు. ఆ జగత్తులో కూడా ఉంది కదా, జగత్తులోనే జరించి గడించే ఈ శరీరం కూడా ఉందిగా. జగత్తు అంటేనే జరించి గడించేది కదా. కనుక మనం కూడా జరిగిస్తున్నాం, గడిస్తున్నాం కదా. కనుక మనం కూడా జగత్తులోని వాడవే కాదు, జగత్తు కింద ఆవలు ఇవ్వలేదు. ఆ జగనావల పెరిగేదయ్యూ అన్నది ఆయన మనకే. జగముల కౌపన సేతువు సంరక్షించెదవు, నీలో హరించెదవు సృష్టి స్థితి లయమీలకు, జగతీనాటక ఖేలకు సాక్షిగా నిలచెదవు. ఓం జై పరమేశ హరి. ఎంత ఆత్మ రోజు జగమున నిండుదము, జగమావల పెరిగిదము. జగమావల అంటే లోకములు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది నలోకంబకు పెంజీకటికి. ఆ పెంజీకటి దగ్గర వరకు వస్తే మనం చాలా గొప్పవాడు. ఆ పెంజీకటి ఆ తాటి దాని అవతలనున్న ఏకాకారుడైనటువంటి ఆ పరబ్రహ్మ వెలుగుని మనం దర్శించాలి. దానికి గురుగుడ్డ ఏం చెప్తున్నారంటే, ఒరే నిన్ను నేను పుట్టిస్తున్నాను కదరా, ఇప్పుడు నువ్వు తచ్చావురా, నువ్వు నీకు నిజత్వం రెండో పెట్ట. నువ్వు ఇప్పుడు నీ తల్లిదండ్రులు పుట్టినవాడు కాదు. మొన్న చెప్పాను నీతో, ఏమని నేను నిన్ను కడిగిన ముచ్చల్లా చేస్తావని నువ్వు అనుకుంటూ ఉంటే, నువ్వు అలానా శాస్త్రి గారు అమ్మాయిలాగే ఉందావు అనుకుంటున్నావని నన్ను చాలా గట్టిగా కేకలేశారని చెప్పాను కదా కలకత్తాలో. మర్చిపోలేదు అంటే ఏంటన్నమాట, మన గురు లక్ష్యార్థం తీసుకునే ముందర మన తాను తన ధనములని గురుమూర్తికి అప్పగిస్తున్నాం. అంటే ఏంటి, మన వకాలత్నామా ఆయన, వకాలత్నామా ఆయనకి ఇచ్చేసాక ఆయన ఏం చేసుకుంటాడు అనేది మనకు అవసరం. సమస్త తరింపజేస్తాడా, తరింప చెయ్యడా అన్నది కూడా మనకు అనవసరం. ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన ఆయన చెప్పాడు ఏం పర్వాలేదు నేనున్నాను ఇది చేసుకో. కాదు ఆ పరీక్ష పెట్టే ఎక్కడో కాదు, ఆయన మాయే. ఇంకా పాప మా విజయనంద ప్రసాద్ వారు ఇంకా దారాపతి ధనధాన్యాలనే అన్నారు. ఇప్పుడు ఇంకా 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 ఎక్కువైపోయాయి కదా, సెల్ ఫోన్లు, టీవీలు, ఐపాడ్లు, ఇంకేమిటో ఏఐలు, ఇవి అవి ఇన్ని రకాలుగా మాయమనని ఆవరించేస్తుంది. మరి దీని నుంచి బయటపడాలంటే ఆయన చెప్పాను, నీకేం భయం లేదు, నేనున్నా, నన్ను తలుచుకుంటూ వెళ్ళిపో, నువ్వు ఈ లైట్ వేసుకుంటూ వెళ్ళు, నువ్వు ఇది ఒక భజన దూరమే వస్తుందని నువ్వు భయపడుతున్నావు కదా, రేపు వస్తామని ఎంత దూరం వెళ్తే అంతవరకు అది కనిపిస్తూనే ఉంటుందిగా, రోడ్డు వరకు వెళ్ళిపోతాంగా. అది ఆయన చెప్పింది, అది ఎక్కడో మనం ఎప్పుడు చక్కటి పూర్వం పాడుకునేవాడు. ఈ పాట ఇప్పుడు ఎవరు పాడటం లేదు. ఏంటంటే గురుదేవుడి మీదది నావు చెప్తానులే. అంటే ఈ శరీరం అనేటటువంటి నావ ఆయన ఇచ్చాడు మనం దాటడానికి. అంధకారం చుట్టూరా ఊరుకుపోయింది, ఆ అంధకారం నుంచి మనం బయటపడాలి. కుటిల కాలు జీవన కచ్చు నహి ఔర్ ప్రభు గురు చరణ కీ ఆశా ప్రతిపలు చరు దిశ భోర ఇరాచా ప్రతిపలు గురు చరణ కీ ఆశా దూర్ కీ నావా దూర సంకటకి గురు చరణకి ఆశ గురు చరణారవిందములు అనేటటువంటివి నన్ను క్షణం క్షణం అనుక్షణం రక్షిస్తాయనే ఆశ నాకు ఆశా జ్యోతిగా వెలుగుతోంది. ఎక్కడ ఎటు చూసిన నాలుగు పక్కల అంధకారం ఆవరించింది నన్ను. మరి నేను ఘోరపు ఘోరంగా ఎంత భయంకరమైన జాతిలో వెలుగుపోయి ఉన్నాను, దాంట్లో తిరుగుతున్నాను నేను, ఇలాగ పల్టీలు పడుతున్నాను, ఏటు ఘోర అనిచ్చను. మరి ఇప్పుడు ఎవరు రక్షించేది? కేవలం గురుమూర్తి. ఘేరట్టు ఘోర నిరాశ ప్రతిఫలం. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ పడవ ఉంది చూసారా, ఈ శరీరం అనే పడవ ముసిరిడైపోతుంది, ఇది తూట్లు పడిపోతున్నాయి, దీనికి కూర్చోలేకపోతుంది, ఇప్పుడే కూర్చోలేకపోతుంది, రేపు పొద్దున ఇంకేం కూర్చుంటుంది ఇది. అంటే నువ్వు కూర్చొనే చేసుకోవాలా ధ్యానం? అది వేరే పెద్ద నువ్వు కూర్చొనే లేకపోతే పడుకో చేస్తూ ఆయన వస్తాను. ఆయన అంటే నేను నాలాంటిది అసలు ఇక్కడ అర్హత కూడా లేదు ఇక్కడ లోపలికి రావడానికి. ఇప్పుడు ఇంత భయంకరంగా ఈ మౌన ధ్యాన సప్తాహంలో నన్ను అవతల పెట్టి కూర్చోబెట్టింది శరీరమే. కానీ శరీరాన్ని తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి? శరీరం దాని ధర్మ అది నిర్వహిస్తూ దాని మీద మనకే ఎక్కడున్నా సరే మనస్సుని, ఈ రవణాన్ని చెవుల్లో పెట్టారో కూడా ఎవరైనా నువ్వు ఇంట్లో పట్టుకొని నిద్రపోమన్నావా? లేదే, నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనస్సును నా వద్ద పెట్టడానికి ఇది ఒక సాధన శిబిరం. ఈ సాధన కనీసం ఈ 10 గంటలు ఇక్కడ మనం కూర్చొని ఇలా సాధన చేసుకుంటూ ఉంటే రేపు పొద్దున మాతాజీ ఒకటే చెప్తారు, రేపు పొద్దున నువ్వు బజార్లోకి వెళ్ళినా కూడా నీ మనస్సు బజార్లో ఉంటుంది. నీ మనస్సును బజార్ చేసుకోమన్నారు. కనుక ఇక్కడ అటువంటి నిరాశ నిస్పృహ మన ఆవత్తి ఒక్కడే ఆపత్రయాన్ని తప్పానాం అశాంత ప్రాణినాం ముదే గురురేవ పరాకర్మ. తస్మై శ్రీ గురువే నమః. గురువు ఒక్కడే మనను ఉద్ధరించేవారు. కనుక ఇది మనం నమ్మి మనందరూ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇతకి సత్యాసత్య వస్తు వివేకం అనేటువంటి మనకు ఉందండి కదా, దానినే ఇంకా లోతుకు సత్య వస్తువు ఒక ఆకారం కాల్చి వచ్చినప్పుడు మనం నమ్మాం ఓకే, కానీ ఇప్పుడు ఆ వస్తువు కనబడకపోయినా దానిని మనం అనుభవిస్తున్నాం, ఎలా అనుభవిస్తున్నాం అది తెలుసుకోవడానికి మనం సమాధి చక్క సంపత్తిని అలవర్చుకుంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం దానికోసమే ఉంటుంది. ఇన్నేసి గంటలు మనం ఇక్కడ కూర్చోవడానికి కారణమేంటండి? మన బాహ్యేంద్రియాన్ని ఎంతవరకు మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాం? బాహ్యేంద్రియాలంటే ఏంటి తెలుసుకుంటాం. వాక్కు పాడి పాద వాయు ఇవి బేసిక్ స్పిరిచువాలిటీ అందరికీ తెలియాలి. ఈ శిబిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆశ్రమవాసం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనకి తెలిసి ఉండాలి. మనకి మీ జ్ఞాపకం ఉండే ఉండొచ్చు, ఇందుక మనని ఇక్కడ కూర్చోబెట్టి చెప్పి అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు మీకు తెలుసా? తెలుసా అంతరేంద్రియాలంటే ఏంటి? మనస్సు బుద్ధి చిత్తం అహంకారము. బాహ్యేంద్రియాలంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు ముక్కు చెవులు నాలుక వేటి స్పర్శ ఇవి. మరి 5 కర్మేంద్రియాలు ఇక్కడే చెప్తున్నాను. మనకి బాహ్యేంద్రియాలు అంటారు, బయట కనిపిస్తున్నాయి, వీటికి కనిపించకుండా 4 లోపలు ఉన్నాయి, అవి అంతరేంద్రియాలు. ఈ అంతరేంద్రియాల్లో దీనికి మనస్సులో బుద్ధి అప్పుడు అంటారు. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని 4 అంటున్నాం, కానీ అది ఒక్కటే మనస్సే లేదు బుద్ధే. మనో బుద్ధుడు ఏదైనా అనుకో, బాలజీ మహారాజు అని చెప్పారు, సంకల్పించేటప్పుడు దానిని మనస్సు అని పిలుస్తున్నాం అని చెప్పారు. సంకల్పం అంటే ఇలా ప్రాంతం వస్తుంటే అక్కడ ఎవడో బయట ఏదో అమ్ముతున్నాడు, అది చూసాం. అబ్బా ఇక్కడ ఎవరో ఏదో ఆపిల్ పళ్ళు అమ్ముతున్నారే అనుకున్నాం, సంకల్పం చేసింది. ఇక్కడ వరకు కానీ ప్రాంతం దయమైపోయింది, అది మనస్సు కోసం వాడున్నాడు. వాడు చిత్రంగా చిత్రగుప్తుడు అనమాట. వాడు వాడు ఏం చేస్తాడంటే నీట్ గా దాన్ని రికార్డు మినిట్స్ రాసేస్తాడు. రాసేసి యాపిల్ పండుని చూసాము, ఈ యాపిల్ పళ్ళు ఇవాళ వచ్చాయి, రేపు శుక్రవారం నేను అమ్మవారికి పెట్టుకోవాలి. బట్ అదే దేవుడు ఒకటి తెచ్చుకుంటాం మన అప్పుకి, దేవుడికి పెట్టుకోవాలి, ప్రార్థన వెళ్ళిపోతాలే అని ఇంటికి ఒకసారి వెళ్ళి కొంచెం డబ్బులు తెచ్చుకొని వెళ్ళి ఆ పళ్ళు కొనుక్కొని ప్రార్థనకు వచ్చేసరికి సగం ప్రార్థన అయిపోతుంది. మనం ఈ యాపిల్ పళ్ళు పెట్టకపోతే అమ్మవారి కనుక ఈ సంకల్పం చేసినప్పుడు అది మనస్సు అంటున్నాం. ఆ సంకల్పం చేసింది వెంటనే రికార్డు చేస్తున్నది ఏదవుతుందంటే చిత్తం అంటున్నాం. వెంటనే దాన్ని చేస్తుంది బుద్ధి అంటున్నాం.
ఆ అహంకారం అంటే
బుద్ధి చెప్పేటప్పుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలి. పర్వాలేదు, యాపిల్ నేను ఇప్పుడు కొనక్కర్లా, నేను ఆ ప్రాంతం టైం గడిపోవాలి అని దాన్ని రుణేసి నేను గడిపోతాను. అప్పుడు అహంకారం ఏమవుతుంది అని అందుకని బాబు మహారాజు నిన్న ఏమని చెప్పారు, చరిత్రే మనస్సుని గురుమూర్తి యొక్క పాద కమలములు ఎందు అమ్మ పొద్దున కూడా చెప్పారు అన్నమాట. విన్నారా కదా, కరెక్ట్ చెప్పారు కదా పొద్దున. చెలించే చిత్తాన్ని చెలించే మనస్సు గురుమూర్తి యొక్క పాద కమలముల ఎందు, చెలించే చిత్తాన్ని గురుమూర్తి యొక్క నేత్ర కమలముల ఎందు. ఏమండి నిర్ణయించే క్రియ చేసే అహంకారాన్ని గురుమూర్తి యొక్క అభయహస్త కమలమునందు నుంచుమన్నారు. దీనిని ఒక్కదానిని మనకు కారణం చేస్తారు. మనస్సు అంటే సంకల్పించే మనస్సు, సంకల్పం చేసే మనస్సును గురుమూర్తి పాద కమలములు ఎందు చెప్పమన్నారు. అంటే ఏంటి, ఇవాళ అమ్మ కూడా చెప్తారు, గురుమూర్తి పాద కమలములు ఎందు పెట్టి మనం పూజా స్థానం పూజా విధానం చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చొని ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ కూర్చొని అమ్మ చెప్పిందని కొత్తగా అక్కడ ఎవరిపోయింది అనమాట, పెద్దమంత పుష్పం చెప్తున్నాం అనుకోండి, ఇంకా విగ్రహం అది వచ్చిన వాళ్ళు చెప్తున్నాం అనుకోండి, 2 గంటలు ఈజీ కదా. ఇది ఏది రావనుకోండి, బాబు పూజ చేస్తున్నాను అనే ఒక భావన పెట్టుకుని కూర్చుంటే మనకి వాళ్ళు అన్ని అందిస్తున్నట్టుగాను, మనం పువ్వులు ఎత్తున్నట్టుగాను, నామాలు వచ్చు కదా, కనీసం అష్టోత్తర నామాలు మనలో చాలా మంది పెట్టుకున్నారు, అష్టోత్తర చదువుకుంటూ ఉంటే హాయిగా అయిపోతుంది. ఈ ధ్యానం కాదా అని అడిగారు అమ్మ. కనుక సంకల్ప గురుమూర్తి యొక్క పాద పద్మలయ చెలింపజేస్తుంది కదా, అది చెలిస్తుంది, చెలించే చిత్తాన్ని చంచలమైనటువంటి గురుమూర్తి యొక్క నేత్ర కమలములు ఎందు పెట్టమన్నారు. ఎంత చల్లని కనులు కాళీ ప్రసాదు నీ కనులు, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం చూస్తే స్వామి మనకి రక్షణిస్తున్నట్టుగా భావన చేస్తే మన చిత్తాన్ని చెలిస్తున్నటువంటి కానీ ఎప్పుడైనా చెలిస్తున్నటువంటి దానిని ఇంకొక దానిలో పెట్టేస్తా తెలుస్తుందా, ఆ అబ్బాయి చిత్తంగా ఉంటుందా. మనకి నడు నొప్పి వచ్చిందండి ఆనుకుందా అనుకున్నాం, వెనకాల చెలించినటువంటి గోడ కానుకుంటే మన నడు నొప్పి తగ్గుతుందా. ఒకడు అక్కడ ఒక తప్పు మీద వేటాడు తీస్తే దాని కాడుకుంటే మన నడు నొప్పి తగ్గుతుందా, ఎక్కువ మనం వెనక్కి పడతాం. కనుక మనం తెలుస్తున్నాం కాబట్టి తెలిసినటువంటి నిశ్చలమైనటువంటి వారి దృష్టిలో మన దృష్టి పెట్టితే మనకు నిశ్చలత్వం ఏర్పడుతుంది. అందుకని ఆ ముఖ కమలముల నేత్ర కమలములు ఎందు చెలించే చిత్తాన్ని పెట్టమన్నారండి. ఇంకా నిర్ణయించే బుద్ధి అంటే నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలి, అలాంటప్పుడు ఈ బుద్ధి ఏది అందించాలి, గురుమూర్తి యొక్క ముఖ కమలము లేదు. అంటే ముఖ కమలం అంటే ఈ ముఖం అంతా ఒక కమలం చేసి దాన్ని చూడాలా, కాదు. వారి ముఖము అంటే ఇది నోరు, వాక్కు, వారు వాక్కుగా వచ్చినటువంటి ఆ పదముల ఎందు, ఆ పద్మముల ఎందు, పద పద్మముల ఎందు మనం మనసించితే అప్పుడు ఏమవుతుందండి, ఆత్మబుద్ధి సుఖం చేయవ. ఇది బాబుజీ చెప్పింది, బుద్ధి 4 రకాలని, ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురు బుద్ధి విశేషత, పరాయి బుద్ధి వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. ఆత్మబుద్ధి సుఖం చేయ, నువ్వు ఆత్మ బుద్ధిలోనే నువ్వు ఉండిపోతే ఆత్మ తప్ప రెండోది నాకు ఇంకేది లేదు అని రెండోదే లేదు. అది బ్రహ్మానందం. కానీ ఇలా చూపించబడుతున్న మనబోధి వాళ్ళకి గురు బుద్ధి విశేషత, గురుదేవుడు వాక్యం ఏదైతే ఉందో అది మనకి అక్కడ నిలబెడుతుంది. గురుమూర్తి చెప్తారు, ఏ ప్రార్థన స్థాయికి వెళ్ళాలని చెప్తానా లేదా, ఏ ఇలా నడుచుకుని వస్తూ ఉంటేనండి. స్వామివారు అక్కడ ట్రైన్ నించున్నారు రోజు. నేను అదేంటి మన క్యాంటీన్ కి వెళ్ళి పూట పెట్టుకుని ప్రాంతంలో ఇలా వస్తున్నాను. ఇలా వస్తూ ఉంటే దాంతో కమలక్క అస్సాం అది మన సీత వాళ్ళ అమ్మ, ఇవే రావే కాఫీ ఇస్తాను పొత్తు నేను ఎడుకోవాలి, నేను పెట్టేసి నేను ప్రార్థనకి వెళ్ళాలి పరిగెత్తుకుంటూ ఇలా వస్తా. ఇలా వస్తుంటే పైన బాబుజీ మహారాజు గారు నించుని ఉన్నారు. నించునండి ఎక్కడ ఈ మూల ఇటుపక్క ఏ ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అన్నారు. గుండె ఆగిపోయి అప్పుడు నేను చెప్తాను, ఏ బాబు నేను క్యాంటీన్కి వెళ్ళానండి కూరలు కొనుక్కున్నానండి. ఎక్కడికి వెళ్ళలేదండి, వస్తే కమలాంటి రమ్మందండి ఇంటికి కాఫీ తాగమని, నేను రాలేదండి వెళ్ళలేదండి వచ్చేసాను. ఆ వేళ అంటే చూడండి ఎవరికైతే పరాయ బుద్ధి వినాశాయ, పరాయ బుద్ధి అంటే ఇంకొకటి చెప్తారు ఏ పర్వాలేదు మనకి మనం ఇవాళ కొనుక్కొని వెళ్ళిపోదాండి పరా అని పక్కవాళ్ళిపోతాం పరాయ బుద్ధి వినాశాయ. స్త్రీ బుద్ధి ప్రళాయపడ, స్త్రీ అంటే సత్వ రజ తమ గుణం సా తారాత్రి అని మనకి తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు ఎప్పుడు చెప్పేవారు, సత్వ రజ తమ సా తారాత్రి. ఆ స్త్రీ బుద్ధి ప్రళయాంతక, ఎప్పుడైతే దానికి లొంగిపోయామో మనం ప్రళయానికి వెళ్ళిపోతాం, కనుక మనని సర్వనాశనం చేసేస్తుంది. అట్లాగా ఈ మనస్సును ఇలా మనం విచారణలో పెట్టుకుంటూ వెళ్తే మనకందరికీ ఉన్న సత్యాసత్య వస్తువు వేగం ఉన్నది. సమాధి చక్ర సంపత్తిని అలవాటు చేస్తున్నారు ఈ శిబిరాల వల్ల. అంతరింద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం శ్రద్ధ కలిగిస్తున్నారు. ఏమండి మరి తితీక్ష ఇప్పుడు ఇంతే, ఇంకా మనకి ఇంకా పెద్ద ఎండలు పోరాల, ఇంకా ఎండలు ఎక్కువైతే అనుకోండి అప్పుడు ఎలా ఉంటుందండి కరెంటు. ఇప్పుడు మనకి ఇలా వెళ్ళి అన్నీ వచ్చేస్తాం, అలా కాకుండా కరెంటు పోయే ఉందని కూడా అప్పుడు అనుకుంటాం, అప్పుడు ఉస్సు 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 అంటుంటాం. అది ఇవన్నీ ఇంతే కాదు అనేక రకాలు మనకి వస్తున్నాయి. వీటన్నిటిని సహిస్తూ మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఇదే తితీక్ష. ఏం చెప్తావు లేదు, ఇంట్లో పడుతూ ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు అన్నారు కదా, కాస్త ఇంట్లో అయితే చల్లగా కావాలి ప్రతి ఇంట్లోనూ అనేటటువంటిది వచ్చేసారా. దీనిని త్యాగం చేస్తున్నాం కదా, శ్రద్ధ ఉండబట్టి ఇక్కడికి వస్తున్నాము. తితీక్ష అన్నిటినీ మనం నిగ్రహం చేయడానికి అంటే సాధన అలవాటు ఎలా చేస్తుందా అనే విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు శ్రద్ధ తితీక్ష సమాధానం. సమాధానం అంటే ఏమని చెప్పారు గురువు గారు, ఎప్పుడు చెప్పేవారు గురువాక్యం ఏదైతే ఉందో మన శాస్త్రం ద్వారా ఏదైతే శ్రవణం చేశామో నీ అనుభవం ఏదైతే ఉందో అవి మూడు ఒకటే అవడం. అంటే టెక్స్ట్ బుక్ థియరీ ప్రాక్టికల్ మూడు ఒకటి అవ్వడం, అప్పుడే మన మనసు సమాధాన పడినట్టు. అది సమాధానం. ఇంక ఇవన్నీ ఉన్నప్పుడు ఇహ ముద్ర అర్థ ఫల భోగది కాదు. మనం కింద కూర్చున్నాం అండి సోఫాల్లో కూర్చున్నప్పుడు మనకి ఇది ఇది కూడా అలవాటు చేస్తున్నారా లేదా. ఇహలో పుస్తకాలు అమ్మ చెప్తారుగా, బ్రహ్మా సుఖాలు ఈ సుఖాలు ఆ సుఖాలు ఏ సుఖం అవుతూనే ఏంటండి. ఈ సుఖాలన్నింటినీ వదిలిపెట్టే కదా ఇక్కడికి వచ్చేప్పుడు, ఇక్కడ ఇది మనకు అలవాటు చేస్తున్నారు గురుమూర్తి. ఈ విధంగా మనకు అలవాటు ముద్ర అర్థ ఫలభోగ విరాగం. అసలు మనకి ఇక్కడ ఎన్ని యాగాలు రామబ్రహ్మం గారు మన చేయిస్తున్నా కూడా ఏ యాగాల్లోనూ నాకు కావాలని నా పిల్లలు కావాలని ఒక యాగం అని కానీ అంటే బాబుజీ మహారాజు చేయించారు అది పుత్రకాన్ని తనివేరు అది ఆయన సంకల్పం అది అది కాదు నేను అనేది మనకు పర్సనల్ కోరికలు తీరడానికి మన చేత ఏమి యాగాలు చేయించడం లేదు. ఏది చేయించినా కూడా ఎస్ఎస్ మృత్యాచ నా మౌక్తి అని చెప్పేస్తున్నారు కదా, కనుక ఇది కూడా మనకక్కడ హెల్ప్ చేస్తుందన్నమాట. కనుక ఇది ఇహ ఆ పుత్ర ఫలభోగ విరాగం. వీటిలందు మనకి అంటే ఎంత ప్రసాదమైన పెట్టినా, ఒకళ్ళకి చక్కెర పొంగల్ ఇష్టం ఉండొచ్చు, ఇంకోళ్ళకి నిరిహారి ఇష్టం ఉండొచ్చు, ఇంకోళ్ళకి పురిహారి ఇష్టం ఉండొచ్చు, ఎంత పెట్టినా ఎంత పెట్టినా తినలే, ఎంత కావాలో అంత తినగలరు. ఎక్కువ తిన్నా అంటే దాని పర్యోజనాలన్నీ మనమే అనుభవిస్తాం. కనుక ఆ ఫలములు ఎందు మనకి విరాగం ఆటోమేటిక్ గా వస్తుందండి. అది తెప్పిస్తున్నారు గురుమూర్తి, మనకి రాదు, ఆయన ప్రసాదిస్తున్నారు మనకి. ఇహ అమృత్ర అర్ధ ఫల భోగ విరాగం. ఇంకా ముముక్షత్వం అంటారా, మోక్షం కాకపోతే ఏంటి? గురుమూర్తి సన్నిధానంలో ఇంత హాయిగా మనం కృతి ప్రపంచం అంతా అల్లకల్లో అయిపోతూ ఉంటే అక్కడ మనం ఇంత హాయిగా హ్యాపీగా చక్కగా ధ్యానం చేసుకుంటూ ఆనందంగా మనం ఉన్నామంటే ఇదంతా మనకి గురుమూర్తి ఇస్తున్న శిక్షణ శిబిరం. కనుక ఈ విధంగా చిన్న చిన్న నాకు వచ్చిన చిన్న చిన్న మాటలతోటి మనం చెప్పుకున్నాము, మీ అందరితోటి నేను కూడా పంచుకున్నాను. గురుమూర్తి అనుగ్రహం మన అందరి మీద ఉంది, దానిని మనం పరిపూర్ణంగా పొందుతాము. ఇప్పుడు సోదరుడు మన శ్రీనివాసమూర్తి కొద్దిసేపు మరి మనకి చెప్తాడు తత్వం, దాన్ని జాగ్రత్తగా విందాం. హరి ఓం.